ஜெய் ஸ்ரீமன்னாராயணன். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலாரா, பெத்தலாரா, ఈ మధ్యకాలంలో శ్రీ కృష్ణార్జున సంవాదం ధారావాహికంగా తెలియజేయాలి అని చేసే ప్రయత్నం ఆగిపోయింది. కొంచెం అనారోగ్య కారణంగా, ముఖ్యంగా గాత్రం అంటే దగ్గు విపరీతంగా రావడంతో దాన్ని కొనసాగించలేకపోయాను. ఆచార్య కటాక్షం చేత మళ్ళీ ప్రస్తుతం యథాస్థితికి చేరుకుంది కనుక స్వామివారి యొక్క మంగళాశాసనాలతో ఇది నిరవచ్ఛిన్నంగా సమాప్తి కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ కృష్ణార్జున సంవాదం కొనసాగింపు. కాశ్యపహాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణార్జున సంవాదం గతంలో 44 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 45వ భాగం. అంటే స్వామివారు రచించినటువంటి గ్రంథంలో 24వ భాగం 665వ ప్రశ్నతో ప్రారంభం. మన యందు అనుగ్రహంతో స్వామివారు దురవగాహనమైనటువంటి ఎన్నో విషయాలని చాలా సరళంగా వివరిస్తూ శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో భగవద్గీతకు అత్యద్భుతమైనటువంటి వివరణ అందిస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఆత్మకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఎంతో సందేహం మనకి. దీని గురించి ఎన్నో గ్రంథాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. కానీ అన్నిటి యొక్క గొప్పతనం దేనిలో సారాంశంగా ఉందో ఆ సారాంశాన్ని స్వామివారు మనకి అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొనసాగింపు. స్వామి దాసోహం. రానాయన, అడిగేని ఏమీ లేదు. నేను మాటికి ముందు అడిగేను అడిగేనని అంటూ ఉంటే ఇదేదో విచిత్రంగా ఉంది లోకానికి. చూడనైనా లోకంలో 99% వారికి విచిత్రంగానే ఉంటుంది. పైగా అదేదో ఎదుటివారిని ఆ పేరు పెట్టి పిలుస్తున్నారేమో అని కూడా భ్రమపడుతూ ఉంటారు. ఆ వ్యక్తి పేరుని వారు అడియేన్ అని అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కానీ అలా అని మనం మన ఉజ్జీవన మార్గాన్ని వదులుకోగలుగుతామా? లోకంలో 90% అవినీతి పరులు కనుక మనం కూడా అవినీతిని చేద్దాం అంటే సబబుగా ఉంటుందా? అంచేత ఎవరేమనుకున్నా శాస్త్రాల ద్వారా, పెద్దల ద్వారా ఆత్మస్వరూపాన్ని విన్న మీరందరూ తమని తాము ఏమనుకుంటే బాగుంటుంది? అడియేన్ అంటే దాసుడు, దాసురాలు అని వ్యవహరించుకోవడం వలన ఏమవుతుంది తెలుసా? ఆత్మసాక్షాత్కారం సాధ్యమయ్యే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి. అడియేన్, మన అభిప్రాయం అదే అయినా మరి మిగిలిన వారు పొరపాటు పడే అవకాశాలు ఉంటాయి కదా స్వామి, ఇది బాగుంటుందంటారా? ఏది బాగు, ఏది బ్రెస్టు అనేది ఆయా వ్యక్తుల సంస్కారాన్ని అనుసరించి ఉంటుంది కదా, పరిస్థితులను అనుసరించి కూడా ఉంటుంది. దేవుడు, గుడి అంటే ఒకప్పుడు మండిపడేవాడు, వారు కూడా ఇప్పుడు తనకి మించిన కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థించకపోడు. ఒకప్పుడు బ్రెస్టు ఇప్పుడు వాడికి బాగు అవుతుందా లేదా? అడిగిన అదే దాసుని యొక్క ప్రశ్న కూడా. అదే అడగాలనుకుంటున్నాను స్వామి. ఒప్పైన దానిని తప్పని, తప్పైన దాన్ని ఒప్పని ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒక్కొక్క సమయంలో అనుకుంటూ ఉంటారు. ఇది ఎందుచేతనంటారు స్వామి? నీకు ఇదే భగవద్గీతలో ముందు ముందు సమాధానం లభిస్తుందిలే. వివరంగా అప్పుడు చెప్పుకుందాం. క్లుప్తంగా చెప్పాలంటే తామస బుద్ధి ఆ కారణంగా అలా జరుగుతుందని గుర్తించుకో. స్వామి, తామస బుద్ధి అంటే శాస్త్రంలో చెప్పబడినదని తెలియక తెలిసినా కూడా ప్రకృతికి వశమైపోయి ధర్మాన్ని అధర్మంగా భావించే బుద్ధినే తామస బుద్ధి అంటారు. అడిగే, మరి ధర్మం అంటే కొంచెం వివరిస్తారా స్వామి? ఓ అలాగే, ధర్మం అంటే చాలా అర్థాలున్నాయి, బోలెడున్నాయి. ప్రస్తుత సందర్భంలో రెండు అర్థాలని చెప్పుకోవచ్చు మనం. ఒకటి, ఒక వ్యక్తికి శాస్త్రం విధించిన కర్తవ్యాన్ని ధర్మం అంటారు. ఉదాహరణకి వైశ్యుల ధర్మం వర్తకం కదా, అలాగే వ్యవసాయం వగైరాలు ఉంటాయి. క్షత్రియుల ధర్మం ప్రజలను కాపాడటం, దానికి అవసరమైతే యుద్ధం చేయడం, ఇలాంటి వగైరాలన్నీ ఉంటాయి. ఇక రెండోది, ఉపాయం అనే అర్థం కూడా ఉంది ధర్మానికి. ఏం చేస్తే మనం ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందో దానిని ధర్మం అంటారు. అడిగాను, అయితే వ్యాపారం చేయడం తప్పు అనుకుంటే ఆ వైశ్యుడిది తామస బుద్ధి అన్నమాట. యుద్ధం చేయడం హింస అనుకుంటే ఆ క్షత్రియుడిది తామస బుద్ధి అన్నమాట. అయితే అర్జునుడును యుద్ధం చేయను అంటే తామస బుద్ధి కలవాడే అని అనుకోవచ్చా స్వామి? ఏమి ప్రశ్నకి అడుగుతున్నావు నువ్వు? చెప్తాను విను. అర్జునుడికి తామస బుద్ధి మొదటి నుంచి లేదు, స్థిరమైనది కాదు ఆ తామసం. అలా అయితే గీతోపదేశానికి అర్హతే ఉండేది కాదు అతనికి. ప్రకృతి వశం చేత ప్రస్తుతం ఆ తామస బుద్ధి నడుస్తోంది అంతే. ఆ కారణం వలననే వేపదుష్ట శరీరేమే అంటూ శరీరం వణుకు పుట్టడం, ఈ వగైరాలన్నీ కలిగాయి అతనికి. అధైర్యం ఆవహించేసింది. అలా ఉండకూడదు కదా అంటూ మళ్ళీ వరుసగా నాలుగు శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ మందలిస్తాడు. అవి చూద్దామా మరి. ఓ ఆ నాలుగిట్లో మొదటిది ఏమిటంటే, శ్లోకం విను. స్వధర్మమపి చావేక్ష్య నవికం పితుమర్హసి ధర్మ్యార్థయుక్తాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. దీనికి మొదట అన్వయం చెప్తానే. అపిచ స్వధర్మం అవేక్ష వికంపితుం నార్హసి క్షత్రియస్య ధర్మ్యాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయ న విద్యతే. మరి అర్థం చెప్పాలి కదా, చెప్తాను విను. స్వకీయమైన క్షత్రియ ధర్మాన్ని ఆలోచించిన చెలించడానికి వీల్లేదు నువ్వు. క్షత్రియుడికి న్యాయంగా ప్రవర్తించే యుద్ధం కన్నా శ్రేయోదాయకమైంది మరొకటి లేదు కదా. అడిగేన్, ధర్మాత్ యుద్ధాత్ అని అనడం బాగుంది కానీ న్యాయంగా ప్రవర్తించిన యుద్ధం వలన శ్రేయస్సు కలుగుతుంది అనుందేమిటి? ఉండడమేమిటి, అవును కదా, మరి అంతే కదా. యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం అనగానే కనిపించిన ప్రతివాడితోనూ కత్తి డాలు పట్టుకొని డామ్ డామ్ అని వాడి మీద పడిపోయి చంపమని చెప్పలేదుగా శాస్త్రం. దేశాన్ని కాపాడడం కోసం కానీ, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడడం కోసం కానీ మాత్రమే యుద్ధం చేయమంది శాస్త్రం. ఆ నియమాన్ని తప్పితే మరి తప్పు కదా. అడిగాను స్వామి, యజ్ఞం చేయడం పేరుతోటి మేకలని గుర్రాలని ఇంకా చాలా జంతువులని ఉపయోగించేసేస్తారు కదా. పూర్వం అదేమైనా ఋషులదో బ్రాహ్మణులదో ధర్మం ఏమిటి అండి అది? దీని కూడా సమాధానం చెప్తాను విను. అది ఋషులదా లేదా బ్రాహ్మణుల ధర్మమా అనేది కాదు, అది యజ్ఞధర్మం అనాలి. యజ్ఞం అనే దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. చేయించే యజమాని కోరిక తీరడం, చేసే ఋత్విక్కులకి ధనాదులు లభించడం, పాల్గొనే ప్రజలకి భోజనాదులు లభించడం, సేవక వర్గానికి వృత్తి పనులు లభించడం, అలాగే ఉపయోగించబడిన పశుపక్ష్యాదులకు ఉత్తమ శరీరం లభించడం కూడా ఉంటుంది దానిలో. అడిగేన్ దాసుడికి మరొక సందేహం. పశుహింసని యజ్ఞంలో చేయగానే ఆ పశువుకి ఆ శరీరం పోయి ఉత్తమ శరీరం వచ్చేస్తే ఆ బ్రాహ్మణులో ఆ రాజులో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులను బలి ఇచ్చేయచ్చు కదా. ఇంచక్క ముసలి రూపం పోయి మంచి శరీరం వచ్చేస్తుంది కదా వారందరికీ. ఓహో, నీకు నాస్తికవాదం బాగానే వంటబడినట్టుంది. ముందు వెనుకలు తెలియకచేసే వాదం ఇది. సారం లేనటువంటిది నువ్వు చెప్తున్నావు. అడేన్, అది కాదు దాసుని సమస్య. ముందు వెనుకలు ఇంకా తెలిసేదేమిటండి? పశువులు గిలగిలా తన్నుకుంటూ ఉంటే జాలి వేయొద్దు ఆ యజ్ఞం చేసేవారికి. చెప్తాను మరి విను. ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తే పిల్లవాడు ఏడుస్తున్నాడని వైద్యుడు జాలి పడితే అనారోగ్యం ఏ విధంగా తగ్గుతుంది? ఆరోగ్యం కుదుర్పడుతుందా? అనారోగ్యం పోతుందా? మరి అడిగేను, మరి ఆ పేరు చెప్పుకొని ఇదంతా జరిగితే మరి హింస కాదా? అంటే నీ ఉద్దేశంలో హింస అంటే ఏమిటి చెప్పు. ఏముంది అడిగేన్, ఎదుటివారిని శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధిస్తే దానిని మనం హింసే అంటాం కదా స్వామి. సరే, అయితే మరి దాన్ని కూడా చెప్తాను మరి విను. దారిన పోతున్న ప్రయాణికులని వారి దగ్గర ఒక్క నిమిషం ఉన్న సొమ్ములు ఇవ్వకపోతే చంపేస్తాము అని కత్తి తీశారు దోపిడీ దొంగలు కొంతమంది. అప్పుడు అది హింస కాదా? ఇంటి పన్ను కట్టలేదని ప్రభుత్వం వారు ఇంట్లో సామాన్లు జప్తు చేసి తాళం వేసేసి ఇంటి వారిని బయటికి పొమ్మన్నారు, అది హింస కాదా? తన మీద అత్యాచారం చేయబోతున్న వాడిని చంపేసింది ఒక స్త్రీ, అది హింస కాదా? తనకు నచ్చిన వారితో తిరగనివ్వడం లేదని భర్తని చంపేసింది ఒక స్త్రీ, మరి అది హింస కాదా? కక్షతో హత్య చేశాడు ఒకడు, అది హింస కాదా? ఆ హంతకుడికి ఉరిశిక్ష అమలు చేసేది న్యాయస్థానం. అంటే హంతకుడిని హత్య చేసింది, అది హింస కాదా? అడిగాను అడిగాను, ఒక్క నిమిషం అడిగాను అడిగాను. ఊపిరి సరుపుకొనివ్వండి దాసుడికి. ఇంతకీ చెప్పు, ఇంతకీ హింస అంటే ఏమిటో చెప్పు మొదట నువ్వే. అడిగాను, మరొక్కసారి చెప్తున్నాను దాసుడికి భావన ఏమిటంటే కొన్ని పరిస్థితులలో జరిగిన దానిని హింస అనలేమని అర్థమవుతోంది. బాగానే చెప్పావు, గుర్తుపెట్టుకో. అనర్థాన్ని కలిగించేది హింస, సార్థకమైనది రక్షణ. ఈ విషయం దాసుడికి అర్థం కావడం లేదు స్వామి. చెప్తాను మరి వివరంగా విను. ఏ పని చేయడం వలన అనర్థం వస్తుందో దానిని హింస అంటారు. ఏ పని చేయడం వలన శాస్త్రసమ్మతమైన రక్షణ కలుగుతుందో దానిని హింస అనరు. దుఃఖం పోయి సుఖం లభించే స్థితే రక్షణ అనే మాట. అడియన్ దేవరవారు చెప్పే విషయం దేని గురించో ఇంకా నాకు సమన్వయంగా అర్థం కావడం లేదు స్వామి. మరి జాగ్రత్తగా వినాలి ఈ విషయాలు. చాలా పుణ్యం చేసిన వారికి సుఖరూపమైన దేవతా శరీరం, మిక్కిలి పాపం చేసిన వారికి దుఃఖరూపమైనటువంటిది పశుపక్ష్యాదుల శరీరం లభిస్తుంది. పుణ్యపాపాలు ఇంచుమించు సమానంగా ఉండేవారికి నర శరీరం అంటే మనుష్య శరీరం లభిస్తుంది. ఈ పశుపక్ష్యాదులు తమంత తాము ఒక పుణ్యం చేసి తమ పాపపు శరీరాన్ని వదులుచుకోలేవు. అనుభవం పూర్తయ్యే వరకు ఆగవలసిందే. ఒకవేళ నరులు చేసే యజ్ఞయాగాదులలో వినియోగపడగలిగితే వాటికి ఆ పాపపు శరీరం పోయి సుఖరూపమైనటువంటి శరీరం వచ్చేస్తుంది. అందుచేత అది హింస కాదు. అడియేను అడియేను. అలా అయితే లోకంలో ఉన్న పశుపక్ష్యాదులన్నిటినీ పట్టుకెళ్ళి యజ్ఞంలో ఉపయోగించేస్తే వాళ్ళందరికీ పుణ్యం వచ్చేస్తుందేమో? అలా అవకాశం లేదు నాయన. పూచిన పూలన్నీ భగవదారాధనలో వినియోగపడగలుగుతున్నాయా? పితకబడిన పాలన్నీ భగవంతుని యొక్క నివేదనలో అవుతున్నాయా? అలాగే కొన్ని పశుపక్షులకి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. లభించిన వాటిది ఒక భాగ్యం అన్నమాట, పరమాత్మ సంకల్పం అన్నమాట. అడియేన్, నరులను కూడా యాగంలో వినియోగించేవారని విన్నాం, అది కూడా ఇంతేనే అంటారా? అంతే. అడియేన్, చిన్న ప్రశ్న అడగవచ్చు అంటారా అని అంటూ 684వ ప్రశ్నగా శిష్యుడు స్వామివారిని అడుగుతున్న విషయాన్ని రేపటి రోజున గమనిద్దాము. ఇంత కఠినమైనటువంటి విషయాలని స్వామివారు చాలా విశదంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా దీనిలో ఉన్నటువంటి రహస్యార్థాలని, సమన్వయాలని మనం రేపటి నుంచి మనం తెలుసుకోబోతున్నాము. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన స్వామివారికి అనేక దాసోహాలు. వింటున్న మీ అందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనాలు కలగాలి అని విన్నవిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.